ஹே ஸ்ரீமன்நாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலரா, பெத்தலரா, ముందుగా అందరికి దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీమత్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో శ్రీకృష్ణార్జున సంవాదం అని ఒక గ్రంథాన్ని సంభాషణాత్మకంగా అందించారు. దానిలో అంతా భగవద్గీతలో చెప్పబడినటువంటి విశేషాలు. అంటే అర్జునుణ్ణి సాకుగా పెట్టుకొని భగవంతుడైన శ్రీమన్నారాయణుడు తాను కృష్ణుడై వచ్చి వేదాలలో ఉన్న సారాన్ని మానవ సమాజం కోసం ఉదారంగా అందించారు. దీన్ని గనక మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఈ కులమత భేదం లేక మనందరం మంచి మనుష్యులుగా తీర్చిదిద్దబడతాం. మహోత్కృష్టమైనటువంటిది ఈ గ్రంథం. స్వామివారు అనేక విషయాలని దీనిలో మనకి వివరిస్తూ తెలియజేశారు. నిన్నటి వరకు 51 భాగాన్ని పూర్తి చేసుకున్నాం. ఈవేళ 52 భాగంగా, అంటే స్వామివారు అనుగ్రహించిన గ్రంథంలో 28 భాగం, దాన్ని ఈనాటి కాలక్షేపంలో కొనసాగిద్దాం. కాశ్యపహాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 788వ ప్రశ్నతో నేటి భాగం ప్రారంభం. 52వ భాగం. శిష్యుడు గురువుగారిని సమీపించి అడిగిన రామానుజదాస దాసోహం స్వామి, నిన్నటి రోజున మీరు కర్మలు, దానిలో కర్మయోగం గొప్పది అని, అలాగనే వైదిక ధర్మాలు అనేటువంటి విషయాన్ని ప్రారంభించారు స్వామి. ఇక్కడ ఒక చిన్న సందేహం. కర్మయోగంతో కలిపి చేసే కర్మలు కొన్ని, కలపకుండా చేసే కర్మలు కొన్ని అని రెండు విభాగాలుగా ఉంటాయి అని అనుకోవచ్చా స్వామి? కాదు కాదు, అలా కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి చేసే కర్మలు నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు అని మూడే రకాలు ఉంటాయి. ఎక్కడైనా సరే వీటిలో తేడాలు గతంలో ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో. అంటే ఒక వ్యక్తి రోజు స్నానము, సంధ్యావందనం, భోజనం, ధనార్జన ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే దాన్ని ఏమనాలి? నిత్యకర్మ అనాలి. ప్రతిరోజు చేసుకోవాల్సిందే కదా ఇది. అలాగనే మరి అమావాస్య తర్పణము, సంక్రమణంలో స్నానం చేయడము, ఉపనయనం లాంటి సంస్కారాలు, ప్రాయశ్చిత్తాలు, పురుడు, మహిళ, ఇవి వచ్చినప్పుడల్లా శుద్ధి కార్యక్రమాలు ఉంటాయి కదా ఇవి. ఇవన్నీ ఎప్పుడు పడితే ఎప్పుడు చేస్తామా? ఒక నిమిత్తాన్ని పెట్టుకొని, అంటే ఈ పైన చెప్పినటువంటివన్నీ నిమిత్తములు. ఆ సమయంలో చేసే కర్మలన్నీ నైమిత్తిక కర్మ అంటారు. అలాగనే ఐశ్వర్యం కావాలి, అనారోగ్యం పోవాలి, పదవి రావాలి, ఆయుష్ పెరగాలి, స్వర్గంలో సుఖాలు అనుభవించాలి అనుకొని చేసేటువంటి కర్మలు ఉంటాయే, వాటిల్ని కామ్యకర్మలు అంటారు. ఈ మూడు రకాల కర్మల్ని చేసేటప్పుడు కేవలం కర్మగాను చేసుకోవచ్చు, కర్మయోగంగాను చేసుకోవచ్చు. అడిగిన తేడా ఏముంటుంది కర్మకి, కర్మయోగానికి? అంటే మార్పులు వచ్చేస్తాయా? తొందరపడకు, అదే నేను చెప్పబోతున్నా నీకు. ఆయా కర్మలిచ్చే ఫలాలని ఆశించి చేస్తే అది కర్మ అవుతుంది. మోక్షాన్ని ఆశించి చేస్తే కర్మయోగంగా మారిపోతుంది. అడియేన్, అసలు ఈ టాపిక్తో అర్జునుడికి ప్రస్తుత మానసిక స్థితికి బొత్తిగా సంబంధం లేదనిపిస్తుంది అడియేన్. ఎందుకు లేదు? అర్జునుడు తను యుద్ధం చేసినందువలన బంధువద చేసిన వాడనై నేను నరకానికి పోతాను కనుక చెయ్యను అని అన్నాడు కదా పరమాత్మ. నిజమేనయ్యా, నువ్వు నరకానికే పోతావు, కానీ అది కర్మగా చేస్తేనే పోతావు, కర్మయోగం చేస్తే అలా పోవు కదా అంటున్నాడు. అర్థమైంది అర్థమైంది అడియన్. కర్మయోగంగా చేయడంలో ఆ కర్మలో మార్పులైనా చేయాల్సి ఉంటుందా స్వామి? అబ్బెబ్బే, అదేమీ లేదు. బుద్ధిలో మార్పు ఉంటే చాలు, చేసే పనిలో మార్పు అవసరమే లేదు. అడియన్, ఇప్పుడు స్నానం సంధ్యావందనం వంటివి చేసినా, సంక్రమణ స్నానం వంటివి చేసినా, స్వర్గం కావాలని యాగం చేసినా పనిలో మార్పులు అవసరం లేదన్నమాట. కర్మకైనా కర్మయోగానికైనా రెండు సమానమే కదా. అంటే బుద్ధిలో మార్చుకోవాలి అంటారు. అడియన్, ఆ బుద్ధి ఎలా ఉండాలి కొంచెం వివరిస్తారా? నేను వివరించడం ఏమిటిగో స్వామి, ఏషాతే అభిహితా సాంఖ్యే అనే శ్లోకంలోను బుద్ధిర్యోగే త్విమాం శృణు అని చెప్పబోయినాడే అదే ఈ బుద్ధి. ఇప్పుడు చెప్పినట్టుగా విన్నట్టుగా లేదు స్వామి. వెంటనే నేహాభిక్రమణాశోస్తి అంటూ కర్మయోగం గొప్పతనం చెప్పారు అంతే కదా స్వామి. అవునవును, నిజమే. గొప్పతనం చెప్తే దాని ఎందు రుచి కలుగుతుందని చెప్పేశారు మొట్టమొదట. ఇక దాని తరువాత శ్లోకంలో ఆ బుద్ధి ఎలా ఉండాలో చెప్పబోతారు. స్వామి చెప్పండి అడియన్, అసలు బుద్ధి అంటే, బుద్ధి అంటే ఇది ఇది అని నిర్ణయం చేసే జ్ఞానం. మన మనస్సులో ఇలా చేద్దామా అలా చేద్దామా అని అటూ ఇటూ ఊగుతున్న ఆలోచనలు కొన్ని ఉంటాయి కదా, అది ఒక విధమైనటువంటి జ్ఞానం. అలా కాకుండా ఇది ఇలా చేస్తాను అని ఒక నిర్ణయించుకున్నటువంటి జ్ఞానం ఉంటాయి కొన్ని. ఇది చేయాలి అని కానీ, ఇది చేయవద్దు అని కానీ నిస్సంశయంగా భావిస్తామే ఆ జ్ఞానాన్నే బుద్ధి అంటారు. అడిగే స్వామి, బుద్ధి అనేది కూడా ఓ జ్ఞానరూపంగమే కదా. ఇప్పుడు ఓసారి జ్ఞానాలు అని బహువచనంతో, ఇంకోసారి బుద్ధి అని ఏకవచనంతోనూ ఎవరివారు చెబుతున్నారేమిటి? అవును, బుద్ధులు చూడు అనేక రకాలుగా ఉంటాయి. ఒక్కటే బుద్ధిగా కూడా అవ్వచ్చును. అదేమిటడియేన్? అలాగా ఒకటి అనేకం ఈ రెండు ఎలా సాధ్యమవుతాయి? చెప్తా చెప్తానుగో. మనం చేసుకునే నిశ్చయంలో ఉంది. అంటే ఎలాగా అంటే, ఇప్పుడు ఢిల్లీ వెళదాం అని నిశ్చయం చేసుకున్నప్పుడు మధ్యలో ఉండే ఎన్ని ఊళ్ళని వెళుతున్నా ఢిల్లీ ఢిల్లీ అనే ఒకే బుద్ధి నడుస్తూ ఉంటుంది. అలా కాకుండా టూరిస్ట్ ప్లేసులకు వెళదాం అని నిశ్చయించుకున్నప్పుడు ఢిల్లీ ఆగ్రా మధుర వంటి అనేక బుద్ధులు నడుస్తూ ఉంటాయి. అలా అడియని అడియని, నిజమే అనేక బుద్ధులు ఉండడం తప్పు అని ఏమైనా అంటారా? అలా ఉండకూడదు అంటారా? అబ్బే, అలా అనడం లేదు నేను. ఆయా వ్యక్తుల రుచిని అనుసరించి ఉంటుంది ఆ విషయం అంతే. రుచిని అనుసరించే నిశ్చయాలు ఉంటాయి అని. ఓహో, అంతేనా స్వామి? రుచి ఎలా లాగితే అలా నిశ్చయాలు చేసుకోవచ్చా? శాస్త్రం అవసరం లేదా స్వామి? శాస్త్రపుట అవసరం ఎప్పుడూ ఉంటుంది. చెడిపోతామనేవారి విషయం విడిచిపెట్టేస్తే బాగుపడదామనుకున్నవారు తమకు హితమేదో శ్రేయస్సేదో ఎలాగూ ఆలోచిస్తారు. ఆ హితము శ్రేయస్సు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే పర్వాలేదు, కనిపించనది అయిందనుకో అప్పుడు ఇంకా శాస్త్రం యొక్క సహాయం తప్పదు కదా. అడిగే, అయితే శాస్త్రాన్ని అనుసరించి నిశ్చయం చేసుకుంటే ఒకే బుద్ధి ఉంటుందని, అనుసరించకుండా ఉంటే నిశ్చయం చేసుకుంటే అనేక బుద్ధులు ఉంటాయని అని అనుకోవచ్చా స్వామి? అలా ఎలాగా? అది ఎలా, అలా ఎలా కుదురుతుంది నాయన? శాస్త్రాన్ని ప్రమాణాన్ని అనుసరించినప్పటికీ స్వర్గలోకం వంటి ఫలితాలను కోరుకున్నాడనుకో అప్పుడు అనేక బుద్ధులు ఉండవచ్చు కదా. అడిగాను, మరి స్వర్గం కావాలని కోరుకునే బుద్ధి ఒకటే కదా, అనేకం అంటారేమిటి? కామ్యకర్మే అయినప్పటికీ లక్ష్యం ఒకటే అవుతూ ఉంటే బుద్ధి ఒకటేగా. చాలా తెలివిగా ప్రశ్నలు వేస్తున్నావు, కానీ అలా కుదరదు. జాగ్రత్తగా విను. శాస్త్రాన్ని అనుసరించి నిశ్చయం చేసుకుంటున్నప్పటికీ కర్మలు చేసే వ్యక్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు ఆత్మ ఉన్నదని మాత్రం ఎరిగినవారు, ఇంకొకరేమో ఆత్మ అంటే ఏమిటో స్పష్టంగా ఎరిగినవారు. ఇలా రెండు ఇద్దరు. అడిగిన తేడా ఏమిటి వీరిద్దరిలో? ఆత్మే లేదనే నాస్తికులు లేనంతవరకు ఇబ్బంది ఉండదు కదా స్వామి. నాస్తికులకి ఈ శాస్త్రంతో అసలు పనే లేదనుకో. స్థిరమైన ఒక ఆత్మ ఉన్నదని ఒప్పుకున్న వారి కోసం కదా ఇదంతా. అంత మాత్రమే ఎరిగిన వారి కోరికలను కన్నా ఆ ఆత్మ అంటే ఏమిటో స్పష్టంగా ఎరిగిన వారి కోరికలు విలక్షణంగా ఉంటాయి, అది తెలుసుకోవాలి. అంటే ఏంటడి, ఇప్పుడు ఆత్మ ఉన్నదని మాత్రం ఎరిగిన వారు స్వర్గాది సుఖాలను మించి ఆలోచించరు వాళ్ళు. కానీ ఆత్మ యొక్క యథాత్మ్య జ్ఞానం, దాని స్వరూపము, దాని యొక్క విధానము బాగా తెలిసిన వారు స్వర్గ సుఖాల కంటే పెద్దది, ముఖ్యమైనది, వాటికంటే పైన ఉన్నటువంటిది మోక్షమే కావాలి అని దాని మీదే దృష్టి కలిగి ఉంటారు. అదే కోరిక వారికి. అర్థమైంది అడిగేన్. తమకు ఏది కావాలి అని నిశ్చయం శాస్త్రాన్ని ప్రమాణాలని అనుసరించి కాకుండా ఆత్మజ్ఞానాన్ని అనుసరించి ఉంటుందన్నమాట. అంతేనా స్వామి? వెరీ గుడ్. అలాంటి భేదాల వలనే బుద్ధులు అనేకమా లేక ఏకమా అనేది నిశ్చయం అవుతూ ఉంటుంది. అడిగేన్ బాగా చెప్పారు. ఏ బుద్ధి ఏ నిశ్చయం వలన కలుగుతుంది స్వామి, ఇది కొంచెం వివరిస్తారా? అయ్యో, నేను చెప్పేదేమిటి? ఇగో ఈ శ్లోకంలో పరమాత్మే అనుగ్రహిస్తున్నాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాఖ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాఖ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. కురునందన, ఇహ వ్యవసాయాత్మిక బుద్ధి ఏక, అవ్యవసాయినాం బుద్ధయ అనంతా బహుశాఖాశ్చ అని అన్వయం. అర్థం, కర్మలను చేసేటప్పుడు అది వ్యవసాయాత్మికం అయితే ఒకే బుద్ధి ఉంటుంది, కాకపోతే అబ్బో అది అనేక శాఖలతో కూడి అనేక బుద్ధులుగా ఉంటాయి. అడిగే ఇదంతా కర్మయోగమేనా దేవరవారు చెప్పేది? కర్మయోగ సమయంలోనే బుద్ధి ఒకటిగా ఉండాలో అనేకంగా ఉండాలో నిష్కర్ష చేసి చెప్తున్నారు స్వామి. అడిగేన్, మరి వ్యవసాయాత్మికం అంటే శాస్త్రబద్ధమైన నిశ్చయం అని కాదు కాదు, ఆత్మ యొక్క యథార్థ స్వరూప జ్ఞానముతో చేసిన నిశ్చయం అని. ఇక్కడ అవ్యవసాయ అని కదా ఉంది, అవ్యవసాయికం అంటే ఆత్మ ఉన్నదని మాత్రం ఎరిగిన వారి నిశ్చయాలు అని అర్థం. అవి ఒకే బుద్ధిని, ఇవి అనేక బుద్ధులు కలిగి ఉంటాయి. అది ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలియడం అంటే ఎలాగా? ఇంతవరకు మనం ఆత్మ లక్షణాలని విస్తారంగా చెప్పుకున్నాం, అవునా? అలాగా మరి అవన్నీ ఎరిగి ఉన్నవారు అని అర్థం. అవన్నీ అడిగేన్, అవన్నీ ఎరిగినవాడు స్వర్గాదులను ఎందుకు కోరుకుంటాడు? అడిగేన్, సరాసరి మోక్షాన్నే కోరుకునే అవకాశం ఉంటుంది కదా. కరెక్టు, నిజమే, మోక్షాన్నే కోరతాడు. అందుచేత వాడి బుద్ధి ఒకటే మోక్షేచ్ఛ. అలా ఎరుగని వాడికి మాత్రం బుద్ధులు అనేకం, స్వర్గాది భోగాలనే కోరతాడు వాడు. అడిగేన్, ఇప్పుడు ఆత్మస్వరూప యథార్థ అంటే యాథాత్మ్య జ్ఞానం ఉన్నవాడు స్వర్గాదులను అస్సలు కోరడంటారా స్వామి? స్వర్గాదులను కోరడానికి ఆత్మస్వరూప యాథాత్మ్య జ్ఞానం అవసరమే లేదు కదా, ఎందుకంటే శాస్త్రం విధించలేదు కనుక. అంతేకాదు, స్వర్గాదుల యందు రుచి కలగచేసేట్లు శాస్త్రమే ఆ స్వర్గ సుఖాలని వర్ణించింది కనుక ఆత్మయాథాత్మ్య జ్ఞానం ఉన్నా లేకపోయినా వాటి మీద ఆసక్తి కలగకపోదు. ఆసక్తి కలిగిన తరువాత ఎలా యాగం చెయ్యాలో శాస్త్రం చెప్పనే చెప్పింది. ఆ పైన యోగ్యమైన శరీరం ఉన్నది, లోటు లేకుండా యాగాన్ని చేసినప్పుడు ఎలాగూ స్వర్గం లభించక తప్పదు. ఇక ఆత్మయాథాత్మిక జ్ఞానంతో వాడికి పనేమిటి? అడిగాను అడిగాను. ఇది ఏ కామ్యకర్మకైనా ఇంతే అంటారా అని అంటూ 810వ ప్రశ్నని శిష్యుడు అడిగితే ఆ కామ్యకర్మ విషయాలని స్వామివారు అనుగ్రహిస్తారు. దాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో అనే విషయాన్ని రేపటి రోజున మనం గమనిద్దాం. ఇలా భగవద్గీతలో చాలా అత్యంతమైనటువంటి జ్ఞానాన్ని కలిగి మనని మహాచైతన్యవంతులుగా చేసేది ఈ 2వ అధ్యాయం. దానిలో విషయాలని స్వామివారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఇంత చక్కటి వివరణ ఇస్తున్నటువంటి స్వామివారి పాదారవిందములకు దాసోహం సమర్పిస్తూ ఇది వింటున్నటువంటి మీ అందరికీ ఆ స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఉండుగాక అని ప్రార్థిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ళవారు హైదరాబాద్.